వినాయక చవితి శుభాకాంక్షలు మిషన్ ఆర్కే సభ్యులందరికీ. అలాగే మాస్టారి ఇష్టానుసారం ఆయన పుట్టినరోజు ఇవాళ చేసుకోమన్నారు. డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ అని మనందరికీ పరిచయమైన ఆ మహాత్ముడు వినాయక చవితిని నా పుట్టినరోజుగా చేసుకోమన్నారు. ఆ రకంగా ఇవాళ మాస్టారి పుట్టినరోజు మనందరం స్మరించుకుందాం వారిని. అసలు పరమపూజ్య గురుదేవులు, పరమవందని మాతాజీ, అలాగే గురుసత్తాని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉన్న వాళ్ళల్లో మాస్టారి స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఇలాంటి పని చేసేవాళ్ళం మేము ప్రపంచంలో మొత్తంలో ముగ్గురమే ఉన్నాం, వాళ్ళలో నేను ఒకడిని అని చెప్పారు నాకు ఒకసారి. అలాంటి మహోన్నతమైన ఆ వ్యక్తిత్వం మన మధ్య మామూలు మానవుడిగా ఉంటూ మనకు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప సాధన చేశారా లేదా చేస్తున్నారా లేదా అంతా ఆయన గమనిస్తారు. మన దగ్గరకు వచ్చి కూర్చుని సాధన చేస్తున్నా లేదా చూడటం అలాంటివే ఉండవు. ఆయన ఎక్కడున్నా కూడా చూసి ఎంతోమందిని ఎలాగ కరెక్ట్ చేశారు, చేస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే కూడా వీడు ఎలా చెప్తున్నాడు అది ఇస్తారు అని వింటూ ఉంటారు, తప్పు చెప్తే ఒప్పుకోరే. అలాంటి ప్రేమమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఓం నమో భగవతే శ్రీ శ్రీరామకృష్ణాయ. అలాగే గురువు గారు, పరమపూజ్య గురుదేవులు మనకు ఎన్నో జన్మల అదృష్టం కొద్దీ మనకు తెలుసు. అలాంటి పరమపూజ్య గురుదేవులు కూడా నాకు వచ్చిన దాంట్లో ఒకసారి ఆయన స్మరించుకుంటారు. ఓం నమో భగవతే గురుదేవాయ మహాకాలాయ నిష్కళంక ప్రజ్ఞావధారాయ ప్రఖర ప్రజ్ఞాయ శ్రీ శ్రీరామశర్మ ఆచార్య గురుదేవాయ యుగ పరివర్తకాయ నమో నమః. అలాగే ఈరోజు వినాయక చవితితో పాటు శ్రీపాద శ్రీవల్లభ స్వరూపంగా మొట్టమొదటి అవతారంగా శ్రీ దత్తాత్రేయ స్వామి తెలుగుదేశంలో కాకినాడకి దగ్గరలో పిఠాపురం ఉంది, ఆ పిఠాపురంలో అవతరించారు. అలాంటి పుణ్యతిథి ఇవాళ. ఆయన ఇచ్చిన దత్తుడి గురించి మాస్టర్ గారు చాలా విస్తారంగా చెప్పారు. ఆయన తలుచుకోగానే వస్తారు. ఇప్పుడు మనం తలుచుకున్నా ఆయన దత్తుడు రెడీగా ఉంటారు. ఆయన చేసేది ఏంటంటే ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. త్రిగుణాలు మనకు సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాలకు అతీతమైన తేజస్సు ఏదైతే ఉందో అదే దత్తుడు. యాక్చువల్గా పతంజలి యోగ సూత్రాల్లో ఒక సూత్రం ఉంటుంది, అదేంటంటే స్వభావానికి అతీతమైన ఆవరణలు లేని వెలుగును నేను అని ధ్యానం చేయమంటారు. నేను అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ అది. మనం నేను నేను అంటూ ఉంటాం. నేను నేను అంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. ఇది స్వామి డైరెక్ట్గా ఆయన ఇచ్చిన దీక్ష. ఇది ఎవరైనా సరే 3 రోజులు కంటిన్యూస్గా దీన్ని చేస్తే చాలు వాళ్ళకి, దీనికి సంబంధించిన విషయాలన్నీ అర్థమవుతాయని స్వామి స్వయంగా చెప్పింది. అలాగే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రం కూడా ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం ఇవాళ అంటే, ఈ సృష్టి పరిణామ క్రమంలో మనల్ని ముందరికి తీసుకెళ్ళటం ఎలాగా అని అత్యంతమైన ప్రేమతో మన మీద ఆ కృపని వర్షిస్తూ మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళని మనకు తెలిసినా కూడా తెలియనట్టుగా జీవించడం అనేది అంతకంటే బాధపడవలసిన విషయం ఇంకోటి ఉండదు. అలాంటి విషయాలు మనకు కంటిన్యూస్గా మాస్టర్ నాకు 79లో తెలుసు. 79 పెద్దగా సీరియస్ ఏం కాదు కానీ 80 వేసుకుంటే 2014 ఆయన బతికినంత కాదు. 34 ఇయర్స్ ఎప్పుడు వెళ్ళినా ఇదే మాట. మనం ఇసోటరిక్ ఎస్ట్రాలజీ అలాగే ట్రిటైజ్ అండ్ వైట్ మ్యాజిక్ వాటిల్లో చెప్పుకున్నాం ఏంటంటే, ప్లాన్ డివైన్ ప్లాన్ గురించి విస్తారంగా చర్చించుకోండి, విస్తారంగా చదువుకోండి, దాని గురించి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచించండి అని చెప్తున్నది అక్షర సత్యం పాటించారు ఆయన. అలాంటి మహాత్ములు ఈరోజు ఆయన పుట్టడో చేసుకున్నారు. అలాగే మనం అందరం కూడా మిషన్ ఆర్కే సభ్యులందరూ కూడా చేసుకుంటూ ఇవాళ గురుదేవులు ఇచ్చిన గాయత్రి చిత్రావళిలో, గాయత్రి మహావిజ్ఞానంలో ఇచ్చిన ఒక చాలా క్యాజువల్గా ఇచ్చినట్టుగా ఉంటుంది. గాయత్రి మహావిజ్ఞాన్ చదివితే మామూలు పుస్తకం అనుకోకూడదు. ఫస్ట్ 4 వేదాలు మన చేతిలో ఉన్నాయి అనుకోవాలి. అత్యంత భక్తితోటి, అత్యంత గౌరవంతో, అత్యంత ఆదరణతోటి, శ్రద్ధతోటి దీంట్లో ఉన్న ప్రతి అక్షరము కోట్ల కోట్ల అంటే డబ్బులతో లెక్క కాదు, సాక్షాత్తు భగవంతుడే మనకు వచ్చి చెప్తున్నాడనే భావనతో దాన్ని చదువుకోవాలి. దాంట్లో ఇవాళ మనం ఒక శక్తి గురించి చెప్పుకుంటాం. 24 శక్తుల్లో ఒక శక్తి. దాన్ని ఎందుకు అంత స్ట్రెస్ చేశారు అనేది దీంట్లో అర్థమవుతుంది మనకు. అదేంటి, గాయత్రిని మీరు 3 రకాలుగా కోరుకోండి అని ఇచ్చారు. ఆ 3 ఏంటంటే, అజ్ఞానం పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించమని, అలాగే అభావాన్ని పోగొట్టి భావాన్ని ప్రసాదించమని. భావము, అభావం అంటే లేమి అని వేసుకున్నారు ఇక్కడ. అభావం అంటే యాక్చువల్గా ఏంటంటే భావరాహిత్యం, భావం లేకపోవడం. ఏం భావం లేదు మనకు? ఆత్మభావం లేదు, శరీర భావం ఉంది. పరమాత్మ భావం లేదు, పదార్థ భావం ఉంది. ఆ భావం పోవాలి. పోయి పరమాత్మ భావము, ఆత్మభావం లేకపోతే భౌతిక సృష్టికి అంతటికీ మూలమైనది ఏది ఉందో దాని మీద భావం రావాలి మనకు. 3 ముఖ్యమైనది అశక్తత. అశక్తత అంటే శక్తి లేకుండా ఉంటాయి. అయ్యో మాకు శక్తి లేదా బోల్డ్ పనులు చేస్తున్నాం అనుకోవడం తప్పు. అసలైన శక్తిని ఆత్మబలము అంటారు. ఆత్మబలం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆత్మబలం గురించి మాస్టర్ సివివి గారు ఒక సాధన ఇచ్చారు. 10 అయిన తర్వాత ఒక మెడిటేషన్ ఇచ్చారనమాట. మ్యాన్ స్టీమ్స్, మ్యాన్ షవర్స్, మ్యాన్ సర్కిల్స్, మ్యాన్ డైమండ్స్, మ్యాన్ ఇలాగా అంట. మ్యాన్ మ్యాన్ అని ఉంటుంది. ఆ మ్యాన్ అంటే పురుషుడు అని అర్థం. పురుషుడు అంటే భగవంతుడు అని అక్కడ అర్థం. మ్యాన్ స్టీమ్స్, స్టీమ్ ఏం చేస్తుంది? మూడంత శక్తి కలిగి ఉంటుంది. పెద్ద పెద్ద రైళ్ళన్నింటినీ లాగేది అంతా ఎలా తయారు చేశారు? స్టీమ్ ఇంజిన్తోనే నడిచింది మొత్తం. అట బొగ్గు వేయటం, నీళ్లు వేయటం, ఆ రెండింటిలోంచి వచ్చే స్టీమ్ తోటి కొన్ని 1,000 మందిని తీసుకెళ్లేది ఒక రైలు. దాని కొన్ని టన్నుల వరకు ఉంటుంది. అయినా సరే ఈజీగా మైళ్ళకి మైళ్ళు పరిగెట్టేది రైలు. అదంతా ఎలా వచ్చిందంటే స్టీమ్లోంచి వచ్చింది, మ్యాన్ స్టీమ్స్. అలాగే మనలో స్టీమ్ ఎక్కడ ఉంటుంది? మనకు భూమి ఉంది. తర్వాత వచ్చేది ఏంటి? భూమి ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. తర్వాత వచ్చేది జలము, స్వాదిష్టం. తర్వాత వచ్చేది అగ్ని. అంటే ఈ జలము ఈ అగ్ని వీటి గురించి సరైన అవగాహన వచ్చి మనం స్టీమ్లోకి వెళ్తే అంటే వాయువులోకి వెళ్తే అంటే అనాహతంలో ఉంటే ఆ వాయువు మనల్ని నడిపిస్తుంది. వాయువుకి ఎంత శక్తి ఉంది? ఎంతన్నా శక్తి ఉంది. ఆ వాయువు శక్తిని మనం తట్టుకోలేము. అలాగా పైన ఇంకా ఆకాశం చివరి చివరి ఆకాశంలోనే అన్ని ఉంటాయి కాబట్టి దాని అన్ని శక్తులు దాంట్లో ఉంటాయి. కానీ ఉపయోగించుకునేప్పుడు మటుకు వాయువులు ఉపయోగించు. ఈ అజ్ఞానము, అభావము, అశక్తత ఈ మూడు పోగొట్టుకోండి అని గురువు గారు గాయత్రి మహాయజ్ఞంలో చాలా క్లియర్గా ఇచ్చారు. గాయత్రిలో ఉన్న 24 అక్షరాల్లో ఈ మూడింటిని ఇచ్చే అక్షరంలో మనకు నాలుగవ శక్తిగా చెప్పారు దీన్ని శాంభవి. అదేంటి మరి నాలుగవ శక్తి ఇచ్చి దీన్నే ఎక్కువ చేయమన్నారు అంటే అసలు శాంభవి అనే శక్తి ఏం చేస్తుందంటే శివుడి యొక్క శక్తి శాంభవి. శివుడు ఏం చేస్తాడంటే అక్కర్లేని వాటిలన్నింటినీ తొలగించి కావాల్సిన వాటిని కొత్తగా నిర్మాణం చేస్తాడు. అలాగ మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామని గురువుగారు చెప్పారు, 2000 వరకు యుగ సంధి కాలం, అక్కడి నుంచి యుగ నిర్మాణ కాలం, యుగ నిర్మాణ యోజన ఇప్పటి నుంచి మొదలు. మరి అప్పుడే 14 ఏళ్ళు అయిపోయింది, 17 ఏళ్ళు ఆగస్టు, ఇంక 3 నెలలే ఉంది. మనం కంగారు పడాలా, మెల్లిగా ఉండాలంటే నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. అంటే ఈ శక్తిని తప్పకుండా ఆశ్రయించాలి. అదంతా ముందరే చూశారు కాబట్టి మనల్ని దీన్ని ఎక్కువగా సాధన చేయమన్నారు. ఇక్కడ అశక్తుణ్ణి శక్తివంతుడిగా చేస్తుంది, అలాగే పునర్జీవన నిర్మాణం చేస్తుంది, పునర్జీవితుణ్ణి చేస్తుంది. ఇప్పుడు మూడో కన్ను తెరిచాడు శివుడు, మన్మధుడు భస్మం అయిపోయాడు, కానీ ఆయన పునర్జీవితుడు అయ్యాడు. ఎలాగయ్యాడు? శరీరం ఉండదు కానీ శరీరంలోని అన్ని అంగాల్లోనూ ఉంటాడు, ప్రతి వాళ్ళలోనూ ఉంటాడు. ఆ రకంగా ఏమయ్యాడు? ఒక్క చోట కాకుండా అంతటా ఉన్నాడు మన్మధుడు. అలాగా ఈ శాంభవి అనే శక్తి పరివర్తన శక్తి. పరివర్తన అంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో మార్చేయటం. వేడి ఉందనుకోండి, వేడి ఏం చేస్తుంది? నీళ్లు వేడెక్కితే ఆవరైపోతుంది. అదే మంచుగడ్డ వేడెక్కితే నీళ్లు అవుతాయి. ఇలాగ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మార్చే శక్తి. అలాగా ఈ యుగాన్ని పరివర్తన చెయ్యాలి, యుగ పరివర్తన అనే కార్యక్రమం చెయ్యాలి అంటే దానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? శాంభవి నుంచి తెచ్చుకోవాలి. ఈ శాంభవి నుంచి తెచ్చుకునే ఈ శక్తి జీర్ణమైపోయింది, అంటే నశించిపోయే స్థితిలోకి వచ్చేసింది. దాన్ని పునర్జీవితం చేయాలంటే శాంభవి శక్తి కావాలి. ఇప్పుడు పండు ఉందనుకోండి, తెచ్చిన వెంటనే చాలా బాగుంటుంది, మెల్లిగా రోజులు గడిచే కొద్దిలా ముడిచిపోయి వళ్ళిపోతుంది, అది జీర్ణమైపోవడం అంటే. అలాగే పిల్లవాడు పుట్టినప్పుడు చాలా చక్కగా అందంగా బాగుంటాడు, అలా పెరిగి పెద్ద అయ్యే కొద్ది ఇంకా దేహం పెరిగి దృఢంగా చక్కగా కనిపిస్తాడు. మెల్లిమెల్లిగా ముసలితనం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి కళ్ళు దవడలు అన్ని గుంటలు పడిపోయి చూడటానికి కొంచెం వికారంగా కనిపిస్తాడు, అది జీర్ణమైపోవడం అంటే. అలాంటి స్థితి నుంచి మళ్ళీ నూతనంగా తయారు చేస్తుంది. ఇంకా ఏంటంటే చచ్చిపోయిన వాడిని బతికిస్తుంది. చచ్చిపోయిన వాడిని బతికిస్తుంది అంటే బతికిస్తుంది. ఎలాగంటే సావిత్రి సత్యవంతుల కథలో మనకు సావిత్రి యముడు వెంటపడి ఎవరినైతే వాళ్ళ భర్త ఉన్నాడో సత్యవంతుడు అతడు ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతుంటే యముడితో దెబ్బలాడి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటుంది సత్యవంతుడు ప్రాణాలని తెచ్చుకుని సత్యవంతుడిని బతికించుకుంటుంది. ఆ కథలో ఉన్న రహస్యం ఏంటంటే అక్కడ ఉపయోగించిన శక్తి ఏంటంటే ఈ శాంభవి శక్తి. ఈ శాంభవి శక్తి ఇంకొక పార్శ్వంలో ఉపయోగించారు, అక్కడ బ్రాహ్మీ శక్తిగా ఉపయోగించారు. బ్రాహ్మీ శక్తి ప్లస్ అసలు బ్రాహ్మీ శక్తిలో ఈ మూడు ఉంటాయన్నమాట. ఏవి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసిన శక్తి బ్రాహ్మీ శక్తి. దాంట్లో ఒక స్పెషాలిటీ మళ్ళీ ఈ శాంభవి శక్తి. అందుకని మనం యుగ పరివర్తన చేయటం, కొత్త యుగాన్ని నిర్మించడం, దుష్ప్రవృత్తులు నిర్మూలన చేయటం, సత్ప్రవృత్తుల సంవర్ధనం అంటే ఒకేసారి రెండు పనులు చేస్తుంది శాంభవి శక్తి. దుష్ప్రవృత్తులు నిర్మూలిస్తుంది, సత్ప్రవృత్తుల సంవర్ధనం రెండిటికీ కూడా శాంభవి శక్తి ఉపాసన చాలా విశేషంగా మనకు ఉపయోగిస్తుంది అన్నమాట. అందుకని గురువు గారు స్పెషల్గా ఇచ్చారు. అలాగే ఈ శాంభవి శక్తి ఏం చేస్తుందంటే ఎక్కడుంటుంది శాంభవి? మనిషిలో ఈ ప్రకృతిలో కనిపించే శక్తులన్నీ మనలో ఉంటాయి. అది శాంభవి మనలో మూడవ కన్నుగా ఉంటుంది మన తలలో. ఈ మూడవ కన్నుకి అర్థం ఏంటంటే, మూడవ కన్ను అంటే రెండు కళ్ళు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా సినిమాల్లో చూపిస్తున్నాడు శివుడికి నుదుటి మీద ఒక కన్ను ఉన్నట్టుగా కాదు, లోపల ఉంటుంది అది. దాని అర్థం ఏంటంటే దివ్య దృష్టి, దూరదృష్టి. వీటికి ఇది మూల కేంద్రం అనమాట. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ ఈ మూడవ కన్ను తెరుచుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా దివ్య దృష్టి ఎక్కడెక్కడ ఉన్నవన్నీ ఇక్కడ కూర్చునే చూడొచ్చు ఇంట్లో. అలాగే దూరదృష్టి, దూరదృష్టి అంటే అర్థం రాబోయేవి తెలుస్తాయి అంటే, కానీ దూరంగా ఉన్నవి కనపడటం కాదు, ఎక్కడో అమెరికాలో ఉన్నాం ఇక్కడ కూర్చుని చూడటం కాదు. అలా కాకుండా ఒక యుగంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, వాటిల్లో ఏమన్నా దోషాలు ఉంటే వాటిని ఎలా పోగొట్టాలి, ఇలాంటి జ్ఞానం వస్తుంది. అది దూరదృష్టి అంటే. దివ్య దృష్టి అంటే మామూలుగా కనపడనివన్నీ కనిపిస్తాయి. దీనిని జ్ఞానచక్షు అంటారు. అంటే మామూలుగా మనకున్న కళ్ళు కాకుండా జ్ఞానచక్షు. ఈ జ్ఞానచక్షుతోటే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూడగలిగాడు. మామూలు కళ్ళకు కనపడదు. అందుకని కృష్ణుడే చెప్తాడు, దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైన చక్షువుని ఇస్తాను చూడు అని. అలాంటి దివ్య చక్షువు మనకు రావాలి అంటే పరమాత్మ దర్శనం నిరంతరం చూడాలి. పరమాత్మను మనం చూడాలంటే, దివ్య దర్శనం జరగాలంటే మనకు ఈ శాంభవి శక్తిని మనలోకి ఆహ్వానిస్తూ ఆ మస్తిష్కంలో ఉన్న మూడవ కంటిలోకి దాన్ని ఆహ్వానించాలి. అదే ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్ర సాధన వల్ల, ఈ శాంభవి శక్తిని అక్కడికి ఆహ్వానించడం వల్ల మనం ఈ శాంభవి శక్తితోటి ఏమేమి చేయగలమంటే, శుభ అశుభాలు అవన్నీ తెలుస్తాయి, అరిష్టాలు పోతాయి, అశుభాలు పోతాయి, ఇంకా ఎవరినన్నా ఇది జరగకూడదు ఇది ఇలా ఉండాలి అని శాసించిన, అంటే శాపము వరదానం ఈ రెండు కూడా ఈ ఆజ్ఞాచక్రం తెచ్చుకోవడం వల్ల జరుగుతుంది. కానీ ఇవి ఇవ్వరు, మామూలుగా అయితే ఈ శక్తిని ఇవ్వరు. ఎందుకంటే మనలో ఉన్న కోపం, తాపం, ఈర్ష్య, ద్వేషం, సూర్య, డంబం, అహంకారం ఇలాంటివి ఉన్నంతకాలం ఇవి తెచ్చుకోదు. ఈ ఆజ్ఞాచక్రం తెచ్చుకుంటే చాలా ఘోరాలు జరిగిపోతాయి, వాడు అన్నది అయిపోతుంది అనమాట, శాపం పెట్టాడు అనుకోండి అయిపోతుంది. అలా కాకుండా మనలో మొట్టమొదటగా సత్వగుణాన్ని పెంచుకోవాలి. అందుకని సత్వగుణం పెంచుకోవాలంటే బ్రాహ్మీ శక్తిని ఆవాహన చేసి బ్రాహ్మీ శక్తిని ఆరాధించాలి బాగా. ఆ బ్రాహ్మీ శక్తిని ఆరాధించి ఆ తర్వాత మళ్ళీ శాంభవి శక్తిని కూడా ఆరాధించాలి. అప్పుడు యుగ పరివర్తన ఏదైతే ఉందో, యుగ నిర్మాణ యోజన ఏదైతే ఉందో, దానికి కావాల్సినవన్నీ మనం శక్తుల్ని సంపాదించగలం. మనలో ఉన్న కషాయ కల్మషాలు ఏవైతే ఉన్నాయో, దేనివల్ల హాని జరుగుతుందో ప్రపంచానికి, మానవాళి మొత్తానికి, అవన్నీ స్పష్టంగా మనకు తెలుస్తుంది. గురువుగారు అంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నారు, ఇంకో రాబోయే రోజుల్లో ఇలా ఉంటాయి, వీటి వల్ల హాని జరుగుతుంది కాబట్టి వాటిని నేను నిర్మూలిస్తాను అని దీనివల్లే చెప్తున్నారు, ఈ శాంభవి శక్తి వల్ల. అలాగే గురువుగారితో పాటు ఆయన కార్యక్రమంలో పాల్పంచుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనే చెప్తున్నారు, మీకు నేను సూక్ష్మీకరణ సాధన చెప్తున్నాను, కుండలిని జాగరణ గురించి చెప్తున్నాను, మీరు చేసుకోండి అని ఆ భాగంలోనే ఇవి ఇచ్చారనమాట ఇవన్నీ. కాబట్టి అటు బ్రాహ్మీ శక్తి, ఇటు శాంభవి, ఈ రెండింటినీ ఉపాసన చేయటం వల్ల మనం గురువుగారు చేస్తున్న కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువగా బాగా పార్టిసిపేట్ చేయగలం. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి, అసలు మానవ జాతి అంతా ఎటుపోతుంది, వినాశనం వైపు వెళ్తోందా, మంచి వైపు వెళ్తోందా, ఇవన్నీ కూడా మనలో తెలుసుకోవడానికి కావాల్సిన వివేకం మనలో ఏర్పడుతుంది, దూరదృష్టి మనలో ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మామూలు మానవుడు సామాన్య మానవుడు అసామాన్యుడు అవుతాడు. మామూలు మానవుల్లోంచి ఉన్నత స్థితికి వెళ్తాడు అనమాట. అలాగే మహామానవుడు అవుతాడు, చాలా గొప్పవాడు అవుతాడు, అంటే ఒక గాంధీలాగా అవుతాడు, ఒక రమణ మహర్షి గారిలాగా అవుతాడు, అలాగే గురువు గారిలాగా అవుతాడు. ఇవన్నీ శాంభవి ఉపాసన వల్ల ఈ జ్ఞానచక్షు తెరుచుకుని, ఎలాగైతే అర్జునుడికి ఆత్మదర్శనం బ్రహ్మదర్శనం అయిందో అలా ప్రతి సాధకుడికి అవుతుంది. ఇవన్నీ మనకు పుట్టి కథలాగా అనుకోకూడదు, నిజంగా ఇలాగే జరుగుతుంది. పరమపూజ్య గురుదేవులు ఇంత క్లియర్గా రాసి చెప్తున్నారు. ఆయన ఇవన్నీ స్వయంగా ఆయన లైఫ్లో చూసుకుని, ఆయన ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాంటి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరి గురించి కూడా మనకు గాయత్రి మహావిజ్ఞానంలో ఉంటుంది. వాళ్ళు ఎవలా ఎలాగా దానివల్ల లాభం పొందారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ మనలో ఒక స్పెషల్ క్వాలిటీ వస్తుంది. శాంభవి శక్తిని మనం ఉపాసన చేయడం వల్ల ఏదేంటంటే, అందరూ ఊహించిన దానికంటే ఇది చాలా స్పెషల్గా ఊహించగలరు. ఎవరికి తెలియనివన్నీ వీళ్ళు తెలుసుకోగలరు, ఎవరికి తెలియని విధంగా వీళ్ళు ఒకదాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలరు. అవన్నీ ఎలా వస్తాయి, శాంభవి శక్తి వల్ల. అందుకే శాంభవి శక్తి అంటే ఏమిటి అని మళ్ళీ తెలుసుకుంటే, ఈ ప్రపంచాన్ని నేను ఎలాగ బాగా ఉంచవచ్చు, ఇంతకంట ఇప్పుడున్న పరిస్థితులు అన్ని గమనిస్తే బాగలేదు, దీన్ని ఎలా బాగా ఉంచవచ్చు అని ఎవరికైతే ఒక థాట్ వస్తుందో, ప్రపంచ మానవాళి ఎంత బాగుండాలి అనే కల్పన, అప్పుడే ఈ శాంభవి శక్తి పనిచేస్తుంది. ఇది స్వయంగా అమ్మవారే చెప్పారు. ఏంటంటే చండీ సప్తశతిలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఏంటంటే ఎప్పుడైతే మీరు లోక కళ్యాణార్థం దేవకార్యం కోసం నన్ను పిలుస్తారో అప్పుడు నేను తప్పకుండా వచ్చి మీకు సహాయం చేస్తానని జగన్మాత చెప్తుంది. దేవకార్య సముద్యత అని అమ్మ నామాల్లో ఒక నామం. దేవకార్యం అంటే దేవతలంటే ఎవరు ఎక్కడో ఉంటారని కాదు, దేవతలంటే భూమి మీద ఉండే మనమందరం కూడా దేవతలుగా మారాలి అనే కార్యమే దేవకార్యం. దేవతలకు విడిగా కార్యాలు ఏముంటాయి? ఏముండవు. వాడు హవిస్సును తీసుకోవడమే వాడు పని. అలాగే సృష్టి భగవంతుడు ఎలా చేయమంటే అలా చేస్తూ ఉండటమే వాళ్ళ పని, ఇంకో పని ఏమి లేదు వాళ్ళకి. అలా చెప్పిన పని చేయకుండా ఉండగలిగిన గొప్పవాళ్ళు ఎవరంటే మామూలు మనుషులే. ఈ మనుషుడు చెప్పింది చేయడు, వాడికి తోచింది చేస్తాడు, అది ప్రాబ్లం. అందుకని దేవకార్యం అంటే ఏంటి, మనిషి ఒక దైవంగా మనిషిని ఒక దేవతగా మార్చే కార్యక్రమం ఏదైతే ఉందో అలాంటి చోట ఎప్పుడెప్పుడు మనుషులు తలుచుకుంటారో అప్పుడప్పుడల్లా నేను ప్రత్యక్షం అవుతానని అమ్మవారి యొక్క ఒక వరం. ఆ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి. నేను దేవమానవుడిగా తయారవ్వాలి, నేను మామూలు మానవుడిని మహామానవుడిగా తయారవ్వాలి. ఎందుకు? ఎందుకంటే గురువుగారు చూపించిన మార్గంలో నడుస్తుంది. ఈ యుగ నిర్మాణ యోజన కార్యక్రమాన్ని మేము సుసంపన్నం చెయ్యాలి, ఇది ఇప్పుడు ప్రస్తుత తక్షణ కర్తవ్యం కాబట్టి అనే ఒక దృఢమైన సంకల్పంతో మనం ఈ శాంభవి ఉపాసన చేయాలి. ఈ శాంభవి ఉపాసన చేసుకోవడం వల్ల వ్యక్తిగతంగా బాగుంటుంది, అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం, మన భూమి మీద ఉన్న వాతావరణం అంతా బాగుంటుంది. ఇతకి గురువుగారు కోరుకున్న వాటిల్లో సూక్ష్మీకరణ సాధన చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అని చెప్పారు. మన కారణ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ బాడీ అనుకుంటే ఈ వైటల్ బాడీలోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మెంటల్ బాడీ ఏం చేస్తుందంటే వైటల్ బాడీలో వచ్చిన కోరికలు, ఆవేశాలు, ఆదర్శాలు ఏవో రకరకాల వ్యక్తిగతమైనవి, స్వార్థపూరితమైనవే ఉంటాయి దాంట్లో, వాటిని ఆలోచిస్తుంది మెంటల్ బాడీ. కాబట్టి ఎప్పుడైతే వైటల్ బాడీ ఎక్కువ క్లారిఫై అయిపోయిందనుకోండి, అప్పుడు మెంటల్ బాడీ కూడా దానికి తగ్గట్టుగా మార్పు వచ్చేస్తుంది. మెంటల్ బాడీలో కూడా మార్పు రావాలి. ఈ శాంభవి శక్తి వల్ల మనకు ఆ సూక్ష్మ లోకాల్లో మార్పు తీసుకురావడం అనేది అటు బ్రాహ్మీ శక్తి వల్ల, ఇటు శాంభవి శక్తి వల్ల సాధ్యమవుతాయి. అందుకని మనం అందరం ఏం చేయాలి, ఆ జగన్మాత గాయత్రిని ఋతుంభర ప్రజ్ఞ నాలో అవతరించు, శాంభవి శక్తిగా నాలో అవతరించు అని మనం, అలాగే నాలో ఉన్న భ్రాంతిని పోగొట్టే మహామాయగా అవతరించు, నన్ను పవిత్రుణ్ణి చేసే మందాకినిగా నాలో అవతరించు, నా ప్రాణాన్ని విశ్వ ప్రాణంతో కలిపి గురువుదేవులు ఇచ్చిన సంకల్పం ప్రకారం ఆత్మబలంతో పనిచేసేటట్టు కొండల్నిగా నాలో అవతరించు, అలాగే భౌతికము ఆధ్యాత్మికము ఈ రెండిటికి వారధిగా మన శరీరాన్ని రథంతో పోల్చారు. రథం అనగానే దానికి రెండు చక్రాలు ఉంటాయి కదా, ఆ రెండు చక్రాలు కరెక్ట్గా ఒకే సైజులో ఉండాలి, రెండు ఒకలాగానే పరిగెట్టాలి, ఒకటి అటు ఒకటి ఇటు పరిగెడితే బండి పడిపోతుంది. అలాగా ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి రెండు పరస్పరం సహకరించుకుంటూ వెళ్ళాలి, అప్పుడే జీవితం బాగుంటుంది. ఈ రెండింటిని ఇలా నడిపించేది సావిత్రి శక్తి. అలాగా నాలో ఆధ్యాత్మికత, నాలో భౌతికత రెండు సమంగా గురుదేవుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనే భావనతోటి సావిత్రి శక్తిగా మనలోకి అవతరించమని అడగాలి. ఈ రకంగా చూస్తే అన్ని శక్తులుగా అవతరించమని అడగాలి. అంటే మన మన గురువుగారే ఇచ్చారు క్లియర్గా, మీ మీ అభిరుచి బట్టి, మీ మీ సాధనలో మీకున్న ఇష్టం బట్టి మీరు శక్తిని ఆహ్వానించండి, దాని ప్రకారం చేయండి, చేసి చక్కగా యుగ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనండి అని ఇచ్చారు. ఈ సూక్ష్మీకరణ సాధన అనే దాంట్లో భాగంగానే ఇచ్చారు ఇవన్నీ. సూక్ష్మీకరణ అంటే ఏంటంటే ఆరు చక్రాలని జాగృతం చేసుకోవడం, అలాగే పంచకోశాలని జాగృతం చేసుకోవడం, మూడు గ్రంథుల్ని విడగొట్టుకోవడం, 6, 5, 11, 3, 14 ఇది అది ఒక భాష. ఇంకో భాషలో ఏంటంటే పంచకర్మేంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలని, పంచ ప్రాణాలని, మనస్సు, బుద్ధి ఈ 17 కూడా తత్వాల్ని సూక్ష్మ శరీరం అని చెప్పారు. ఈ సూక్ష్మ శరీరాన్ని పుష్టిగా చేసుకోవాలి, బలంగా చేసుకోవాలి, దాంట్లో శక్తి నింపాలి. ఇది సూక్ష్మీకరణ సాధన. అది గురువుగారు ఒక ఏడాది పాటు చాలా తీవ్రంగా చేశారు. ఆయన ఎడా చేసేటట్టే మనం ఎన్నేళ్ళు చేయాలి, ఎన్నేళ్ళన్నా చేయొచ్చు, ఒక్కసారి రావు అని క్లియర్ గా ఆయన ఇచ్చారు. ఏది ఏ ఒక్కటి కూడా తొందరగా రాదు అని, ఒక్కొక్కటి చేసుకుంటూ రోజు ప్రతిదీ కాసేపు చేసుకోవాలి. అయ్యో పంచకోశాలు ఎప్పుడు చేయాలి, ఈ చక్రాల మీద సాధన ఎప్పుడు చేసుకోవాలి, లేకపోతే గ్రంథుల వేదన ఎప్పుడు చేసుకోవాలి, లేకపోతే సమర్థవద్గురు స్వరస ధ్యానం ఇచ్చారు ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఇన్ని ప్రశ్నలు అక్కర్లేదు. దేనికైనా సరే ఒక్కొక్క దానికి ఒక టైం కేటాయించుకొని పొద్దున్న ఇచ్చేస్తాను, మధ్యాహ్నం ఇచ్చేస్తాను, సాయంత్రం ఇచ్చేస్తాను. ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి తెల్లారుజామున లేచి ఇచ్చేసుకుంటారు, మళ్ళీ రాత్రి ఇచ్చేసుకుంటారు. అలాగా వాళ్ళు టైం డివైడ్ చేసుకోవచ్చు, దాని ప్రకారం రోజు మానకుండా అదే టైం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనం ఎక్కువగా బాగా గురువుగారు కోరుకున్నట్టుగా తయారవుతాం, మనలో ఆత్మబలము పెరగాలి. అసలైన బలం ఏంటంటే ఎవరికైనా ఆత్మబలము, అది ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళంత మహాత్ములుగా ఉంటారు. మహాత్ములకి బలం అంతా కూడా ఆత్మబలమే. మనం వైట్ మ్యాజిక్ చెప్పుకుంటున్నప్పుడు మూడు పాయింట్లు వచ్చాయి, అలాగే గాయత్రి చిత్రావళి చెప్పుకుంటున్నప్పుడు మూడు పాయింట్లు వచ్చాయి, ఆ రెండు ఒకే. చూసారా, వైట్ మ్యాజిక్ ను గాయత్రి చిత్రావళి ఒకలా ప్యారలల్ గా నడుస్తుంది. దాంట్లో ఏంటంటే హృదయము మస్తిష్కము, అంటే మనకు ఫాల్స్ నేను, అంటే భ్రాంతి నేను ఒకడు ఉంటాడు, అసలు నేను ఒకడు ఉంటాడు. భ్రాంతి నేను ఎవరంటే మెదడులో ఉండేవాడు, వాడన్నిటికీ నేను నేను, ఈ శరీరం నేను, ఈ కోరికలు నేను, ఈ ఆలోచనలు నేను, ఇదంతా నేను. ఇలాగా సెపరేట్గా ఒక పరిమితమైన వ్యక్తిత్వంతో ఉంటూ తన స్వార్థంతో ఉండేవాడే వాడు. వాడు భ్రాంతి నేను, అసలు నేను విశ్వం అంతా ఉన్నవాడు. ఈ పరిమితమైన నేను అపరిమితమైన నేనుతో కలవాలి. అంటే ఆ భ్రాంతి పోయిన తర్వాత, నేను శరీరం కాదు ఆత్మ అనే జ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మ పరమాత్మతో కలవాలి, మన చేతనత్వం విశ్వచేతనత్వంతో కలవాలి, నా ప్రాణం విశ్వ ప్రాణంతో కలవాలి. అంటే మూడు స్టెప్స్ ఉన్నాయి ఇక్కడెక్కడ కూడా మూడుగా గాయత్రి కనిపిస్తుంది. గాయత్రిలో మూడు స్టెప్స్లో తత్ సవితుర్వరేణ్యం మొత్తం అన్నిటికీ దివ్య చేతనత్వానికి, దివ్య తేజస్సుకి, దివ్య సంకల్పాలు అన్నిటికీ మూలస్రోతమైన సవిత ఏదైతే ఉందో ఆ సవితలో సాధకుడు ఒకటవ్వాలి అని గురుదేవులు మనకు ధ్యానంలో చెప్తారు. అంటే ఈ ఆత్మ ఆ సవితతో ఒకటైపోవాలి, విశ్వాత్మ. సూర్యుడంటే సూర్య ఆత్మ జగతస్సు శస్య, సూర్యుడు జగత్ అంతటికీ ఆత్మ, విశ్వాత్మ. కాబట్టి ఈ ఆత్మ విశ్వాత్మతో ఒకటవ్వాలి. అలాగే మన చేతనత్వం, ఇప్పుడు చేతనత్వం అంటే గుర్తుంచుకోవాలి, అవేర్నెస్. అవేర్నెస్ అంటే మనకేం తెలుసు, సింపుల్గా చెప్పుకోవాలంటే చాలా సులభమైన తెలుగులో. ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు చదువుకోలేదు కాబట్టి వాడు తెలుగు రాదు. వాడికి తెలుగులో అవేర్నెస్ సున్నా, జపాన్ భాష మనకు సున్నా. అలాగే మనకు ఇంగ్లీష్లో కొంత వచ్చు, హిందీ కొంత వచ్చు, తెలుగు కొంత వచ్చు, తమిళ్ రాదు, కన్నడ రాదు, అవన్నీ నో అవేర్నెస్ కాబట్టి సున్నా. అంటే మన అవేర్నెస్ ఏ స్థాయిలో ఉంది అంటే మన జ్ఞానం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అలాగే మనకు సూర్యుడు అంటే ఏంటో తెలుసు అనుకోండి, మన చేతనత్వం సూర్యుడితో ఒకటి. చంద్రుడు అంటే ఏంటో తెలుసు, చంద్రుడితో ఒకటి. అవి ఏం తెలియదు అంతే. కాబట్టి ఏంటి రెండో పాయింట్లో మన చేతనత్వం విశ్వచేతనత్వంతో ఒకటి అవుతుంది. అలాగే మన ప్రాణం, మన ప్రాణం అంటే మన ప్రాణం మన దగ్గరున్న ఈ పంచప్రాణాలు పంచోప ప్రాణాలు చేసే పనికంట విశ్వం అంతటా ఉన్న ప్రాణం ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. ఆ ప్రాణంతో మనం అనుసంధానం అయితే మనం కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంతో చక్కగా ఉత్సాహంగా ఎక్కడా కూడా అలసట లేకుండా చేయగలం. ఈ రకంగా మనం అనుసంధానం అవ్వాలి. ఆత్మ పరమాత్మతోటి, చేతనత్వం విశ్వచేతనత్వంతో, ప్రాణం విశ్వప్రాణంతో ఒకటవ్వాలి అనే భావనతో కూడా గాయత్రి చేసుకుంటూ ఉంటే గురుదేవులు ఇచ్చిన ఇవన్నీ వరుసగా మనకు ఇప్పుడు అవసరమైన శాంభవి శక్తి. కాబట్టి ఆ పరమాత్మ నుంచి శాంభవి శక్తి అనేది మన చేతనత్వంలోకి అవతరిస్తుంది. అలాగే విశ్వ ప్రాణం, ఆ బలం మనలోకి వస్తుంది. ఆ చేతనత్వం ఎలా ఉందో మన బలం అలా పనిచేస్తుంది. ఎనర్జీ ఫాలోస్ థాట్ అన్నప్పుడు మన చేతనత్వం ఏ స్థాయిలో ఉంటే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ చేతనత్వం ఒక పేషెంట్ వస్తే వాడికి మందులు ఎలా ఇవ్వాలి, ఆపరేషన్ చేయాలంటే ఎలా చేయాలి, వాడిని ఎలాగ ఆరోగ్యవంతుని చేయాలి అనేది వాడి చేతనత్వంలో ఉంటుంది. కాబట్టి దానికి తగిన పనులు చేస్తాడు, ఆ పనులకు తగినట్టుగా ఆ శక్తి పనిచేస్తుంది. అది మనకు లేదు కాబట్టి అది చేయలేము. అంటే మన చేతనత్వంలో అది శూన్యం, అందుకని మన చేతనత్వం విశ్వచేతనత్వంతో ఒకటైతే అప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేయాలో అలాంటి పనులన్నీ చేసే జ్ఞానం వస్తుంది. ఈ ప్రాణం ఆటోమేటిక్గా, ఈ శక్తి ఆటోమేటిక్గా ఆ పనులు చేస్తుంది, బాడీ సహకరిస్తుంది. ఇన్ని మార్పులు జరగాలంటే ఏం చేయాలి? ఆ చేతనత్వంలో మార్పు రావాలి. అలాంటి చేతనత్వంలో మార్పు రావాలంటే మన చేతనత్వాన్ని, పరిమితమైన ఈ చేతనత్వాన్ని విశ్వంతా వ్యాపించిన పరమాత్మ చేతనత్వంతో ఒకటి అవుతోంది అని భావించుకోవాలి అనుకుంటూ గాయత్రి చేయాలి. అందుకని ఈ గాయత్రి చిత్రావళిలో చెప్పిన మొత్తం విజ్ఞానం అంతా రావడానికి ఒక సింపుల్ ఫార్ములా లాగా మనం అనుకోవచ్చు. గాయత్రి చేసే ముందు గురువు గారికి మాట్లాడి, దాదా గురుదేవులకి, అలాగే మాస్టర్కి దండం పెట్టుకుని, గాయత్రి మాదికి దండం పెట్టుకుని, నా ఆత్మ పరమాత్మతోటి, నా చేతనత్వం విశ్వంతా ఉన్న పరమాత్మ చేతనత్వంతో, ఈ శక్తి విశ్వంతా ఉన్న ప్రాణ శక్తితోటి అనుసంధానం అవుగాక అనుకోవాలి. అనుకుని ఎందుకు చేస్తున్నాం ఇది? వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృద్ధుల సంవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం, యుగ నిర్మాణ యోజన సంకల్ప సిద్ధ్యర్థం. ఇది మనం సంకల్పం అనుకుని అప్పుడు గాయత్రి మంత్రం చేస్తే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మన ఇంట్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ బాగా గమనించుకుంటూ ఉండాలి. గాయత్రి చేసాం, చేస్తే ఏమైంది అని కూడా తెలియాలి. అన్నం తింటే మొదలెట్టాను, కసిపోయిందో కడుపు నిండాలి కదా. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఆ మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి మార్పు రావాలి, వస్తుంది అని దృఢంగా నిశ్చయించుకుని గాయత్రి, ఊరికే అందరూ బాగుండాలి అనేది చాలా గొప్ప విషయం, కానీ స్పెసిఫిక్గా చెప్పాలి. అందరూ బాగుండాలంటే భూమి మీద ఉన్నవాళ్ళందరూ బాగుండాలి. గురుదేవులు ఇచ్చిన కార్యక్రమానికి అనుగుణంగా మన సాధన ఉన్నదా లేదా అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఆ చూసుకోవడానికి మనం ఇవాళ చెప్పుకున్నది టువర్డ్స్ దట్ అండ్ ఇదంతా పనిపిస్తుంది. ఇవన్నీ బాగా దృష్టిలో పెట్టుకుని శాంభవి శక్తిని మనం ఆరాధన చేద్దాం. దీంట్లో బీజాక్షరం శం, ఇదివరకు మనం చెప్పుకున్నాం ఎక్సోట్రిక్ ఎస్ట్రాలజీలో శం అంటే శనైశ్వరుడు, ఆయనకు సంబంధించిన దోషాలు ఏమన్నా ఉంటే అవి పోవటానికి శం అనే బీజాక్షరాన్ని ఓంకారంలాగా ఉచ్చరించుకోవాలి. అది మళ్ళీ గుర్తు చేస్తాను, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మూడు భుజాలు సమంగా ఉన్న ఒక ట్రయాంగిల్ గీసుకోవాలి పెన్సిల్ తోటి. పెన్సిల్తో గీసుకొని ఆ రేఖలు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో ఆ మూడు చోట్ల నల్లటి చుక్కలు పెట్టాలి. మూడు పెట్టి ఆ పెన్సిల్ గీతలు తుడిపేయాలి. అప్పుడు ఏమవుతుంది, మూడు చుక్కలు కనిపిస్తుంటాయి. ఆ మూడు చుక్కల్ని, నల్లటి చుక్కలను చూస్తూ కళ్ళు మూసుకుని ఓ క్షమ్ అని చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే మెల్లిగా శనికి సంబంధించిన దోషాలు మన చేతనత్వంలో ఉన్నవి పోతాయి. శనికి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే హద్దులు అనమాట, పరిమితత్వం అనమాట, లిమిటేషన్. ఆ లిమిటేషన్ ఏదైతే ఉందో అది పోతుంది. రింగ్, మన చుట్టూ ఒక రింగ్ గీసుకుంటాం మనం, అంటే మన ఆలోచనలు, మన కోరికలు, ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇంకోలా ఉంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా ఆ రింగ్లో కొట్టి దాంట్లోకి ఎవరిని ఎంటర్ కానివ్వండి, మనం అది దాటి వెళ్ళం. ఎప్పుడైతే ఇచ్చేస్తామో అన్నీ పోతాయి పోయి. శం ఇచ్చేది ఏంటంటే అన్ని రంగాల్లోనూ మనకు సక్సెస్ వచ్చేటట్టు చేస్తుంది. శాంభవి శక్తి కదా, శాంభవి శక్తిలో ఉన్న విశేషం చెప్పుకున్నాం ఇందాక, అక్కర్లేనిది తీసేసి కావాల్సింది అక్కడ సృష్టించుస్తుంది. మళ్ళీ అంతే తప్ప ఒక్క పని చేయదు, రెండు చేస్తుంది. ఒకటేంటి, అనవసరమైంది తీసేస్తుంది, కావాల్సింది అక్కడ తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఒకేసారి మనకు చక్కగా మనలో చెత్త చెదారం దుష్ప్రవృత్తులన్నీ పోతాయి, మనలో ఏ శత్రువులు రావాలో వస్తాయి. అందుకని శం అనే బీజాక్షరాన్ని గాయత్రి మంత్రంలో సంపుటీకరణ చేసుకుని ఓం భూ భూస్వ శం తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. అలాగా చేసుకుంటూ ఉంటే శాంభవ శక్తి మనలో ప్రవేశించి కావలసిన మార్పులన్నింటినీ తీసుకొస్తుంది, మనలో అజ్ఞానం పోతుంది. ఇది చేసి చూసినప్పటి నుంచి మనకు ఇదివరకు చదివిన ఇంకా బాగా అర్థం అవుతుంది, సరైన పర్స్పెక్టివ్లో అర్థం అవుతుంది. ఏజీగా అంటే అర్థం అయ్యి అర్థం అవునట్టుగా, చూచాయిగా తెలిసి తెలియనట్టుగా ఉన్న చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. సీక్రెట్ డాక్టర్ని చదువుతుంటే అర్థం కాలేదు అని ఈకే మాస్టర్ అనుకున్నారు. అప్పుడు ఆయనకు ఒక పరమ గురువు కనిపించి, ఇదిగో ఈ కాగితం మీద ఈ ఒక రకమైన యంత్రం లాంటిది ఉంటుంది. అది పెట్టుకుని చదువు రోజు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి చదవమన్నారు? హోలీ ఆఫ్ హోలీస్ అనే చాప్టర్ నుంచి చదవమన్నారు. అది సెకండ్ వాల్యూమ్లో ఉంటుంది. హోలీ ఆఫ్ హోలీస్ అంటే శంబల అన్నమాట. అంటే ఈ శంబల శక్తి అంటే ఏంటంటే విడివిడిగా కనిపిస్తున్న వాటినన్నింటినీ వాటిలో అన్న కామన్ విషయం ఏంటి అని సింథసైజ్ చేయటం, అది శంబల శక్తి. అదంతా కూడా మాస్టరు శంబల ద గ్లోబల్ పవర్ సెంటర్ అని చెప్పి మనకు అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. అది చేసే పని ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక శక్తులు ఏవైతే ఉన్నాయో విడివిడిగా పనిచేస్తున్న వాటిలన్నింటినీ కలిసి పనిచేసేటట్టుగా ఒక చోటకు తీసుకురావడం అని ఒక కష్టసాధ్యమైన పని అది జరిగేటట్టుగా చేస్తారు అక్కడి నుంచి. అది దాని స్పెషాలిటీ. అలాగా మనం ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవటం అంటే శంబళ. మన చేతనత్వం విశ్వచేతనత్వంతో అనుసంధానం అవడం అంటే హైరార్కీ అంటే గురు పరంపరతో అవటం. అలాగే మన ప్రాణం విశ్వ ప్రాణంతో ఒకటి అవటం అంటే ఈ భూమికి సంబంధించిన ప్లానటరీ స్పిరిట్ వాటికి సంబంధించిన వాటన్నింటితో ఒకటయ్యి కలిసి పనిచేయాలి. ఇలాగా ఈ ముఖ్యమైన మూడు పెట్టుకోవడం వల్ల మనం మన చేతనత్వ స్థాయి అతి విస్తృతమయ్యి మన శక్తి కూడా పరమాత్మ శక్తితో అనుసంధానం అయ్యి మనం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలం. ఎలాగైతే ఫలానా టైంలోగా గాయత్రి మంత్రం ప్రతి ఇంటికి వెళ్ళాలని మాస్టర్ చెప్పారు, ఆ టైంలోగా చెయ్యాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా సాధన చేసుకోండి. అందరికీ ఈ వినాయక చవితి శుభ సందర్భంలో విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధినాయకుడు వినాయకుడు. ఆ విఘ్నాలు బయట ఉండవు, మన మనస్సులోనే ఉంటాయి. మన మనస్సులో ఉన్న విఘ్నాలు పోవాలి. ఇది చేయలేనేమో అని ఒక డౌట్, అదే విఘ్నం. నేను చాలా గొప్పగా చేయగలను అనే ఒక అహంకారం ఉంది, అదే విఘ్నం. ఈ రకంగా చేయలేనన్నా విఘ్నమే, బాగా చేసేస్తాను అన్నా కూడా విఘ్నమే. ఇలాంటివన్నీ పోయి సమత్వ స్థితి ఏదైతే ఉందో, సమత్వం యోగ ఉచ్యత అనే స్థితి ఏదైతే ఉందో దాన్ని మనకు వినాయకుడు ప్రసాదిస్తాడు. ఆ వినాయకుడు ఎక్కడున్నాడు? మూలాధారంలో ఉన్నాడు. మూలాధారం ఏంటి? భూమికి మూలాధారం. భూమి అంటే స్పిరిట్ అంటే ఆత్మ. ఆత్మ వ్యక్తం కావాలంటే ఒక పదార్థం ఉండి తీరాలి. కాబట్టి ఆత్మ పదార్థం. ఒక నిలువు గీత గీసామనుకోండి, ఆ గీతకి పైన ఉన్నది ఆత్మ, కింద ఉన్నది పదార్థం. పదార్థము బాగా ఆత్మశక్తి లోపించి లోపించి తగ్గి 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 వచ్చిందే పదార్థం. మళ్ళీ పదార్థం నుంచి పైకి వెళ్తే పదార్థం తక్కువయ్యి మిగతా అంతా రేర్ అయిపోయి అలా అలా వెళ్లే కొద్ది ఆత్మతత్వం. అంటే ద డిఫరెన్స్ ఈజ్ జస్ట్ దాంట్లో ఉన్న అణువులు పరమాణువులు అమరిక. అలాగా భగవంతుని సంపూర్ణంగా వ్యక్తం చేసి తీరాలంటే భూమి ఉండి తీరాలి. అంటే భగవత్ శక్తిని మనం వ్యక్తం చేయాలంటే వినాయక ఉపాసన చేసి తీరాలి. ఆ వినాయకుడు అందుకని నాలుగు దళాలుగా ఉన్న మూలాధారంలో ఉన్నాడు. నాలుగు ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి, నాలుగు అంటే నాలుగు వేదాలు, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వము. అలాగే నాలుగు చతుర్ముఖ బ్రహ్మ, నాలుగు ముఖాలయ్యి. అలాగే నాలుగు దిక్కులు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. అలాగే నాలుగు స్థితులు, జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురీయము. ఆ నాలుగు స్థితులను చెప్తుంది. ఇలాగా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఎక్కడెక్కడ నాలుగు వచ్చిందో అక్కడక్కడల్లా నాలుగు అనే అంకె చూడంగానే ఇవన్నీ గుర్తురావాలన్నమాట. పూర్వం పద్యాలు ఉండేవి, ఒకటి మీద ఒక పద్యం ఉండేది, రెండు మీద ఒక పద్యం ఉండేది, నాలుగు మీద ఒక పద్యం ఉండేది. అలాగే నలుపు 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 వాళ్ళు ఎవరెవరో ఒక పద్యం ఉంటుంది. తెల్లగా ఉండేవన్నీ పాల సముద్రము తెలుపు ఫణిభూషణుడు, ఇలాగ ఒక పద్యం ఉంది. అలాగే దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ తెలుపు వాళ్ళే, ఇంకెవరు ఉంటారు మిగలరు అనమాట. అన్ని కవర్ చేసేస్తారు ఆ పద్యంలో. అలాంటివి చదువుకోవడం వల్ల మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అలాగే వినాయకుడు పసుపుగా ఉంటాడు. పసుపుకి స్పెషాలిటీ ఏంటంటే ఎవరికన్నా భయంతో బాధపడుతున్నారనుకోండి, భయం వేస్తుంది నాకు అంటే ఏం చేయాలి? భయం పోవడానికి ఈ వినాయకుడిని చూడాలి. ఈ వినాయకుడిని పసుపు వినాయకుడిని చూడాలి రోజు. ఆ వినాయకుడిని చూసే పద్ధతి ఒకటి ఉంటుంది. అదేంటంటే డైమండ్ షేప్లో కాగితాన్ని పెట్టుకోవాలి. అంటే ఒక స్క్వేర్గా కాగితాన్ని కట్ చేసి ఇలా కొంచెం తిప్పితే ఏమవుతుంది? మూలల పైకి వస్తాయి అనమాట. ఆ షేప్లో ఉన్న పసుపచ్చ కాగితం మధ్యలో చిన్న చొక్క పెట్టి ఎగ్జాక్ట్గా సెంటర్లో మన కళ్ళకి ఎదురుగుండా ఉండేటట్టు గోడ మీద పెట్టుకుని రోజు కాసేపు చూస్తూ ఉంటే దాన్ని మనలో ఏ కారణం వల్ల అన్నా సరే భయం వస్తే అది పోతుంది. దాన్ని ఊరికి అలా చూస్తూ కూర్చోవడమే. ఇంకా కొంచెం శ్రద్ధ ఉన్నవాళ్ళు గమ్ అని చేసుకోవచ్చు, గమ్ గణపతయే నమః అని చేసుకోవచ్చు, గమ్ సమస్త జగదాధారాయ నమః అని చేసుకోవచ్చు. ఇవేం చేసినా సరే మనలో భయం పోతుంది. ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు చేశారనుకోండి, ఒబేసిటీ తగ్గుతుంది. మూలాధారం సరిగ్గా ఉంటే శరీరంలో కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు, కోళ్ళు ఇవన్నీ కూడా దాని కంట్రోల్లో ఉంటాయి. అవన్నిటినీ సరి చేసేస్తుంది అనమాట. ఎక్కువ కండరం ఉంటే దాన్ని తగ్గించేస్తుంది, తక్కువ ఉంటే పెంచుతుంది. ఆ రకంగా రెండింటిని కరెక్ట్గా చేస్తుంది. ఇదంతా వినాయకుడు చేస్తాడు. అందుకని అక్కడ లం అనే పృథ్వీకి సంబంధించిన బీజాక్షరం ఉంది. ఇది లం, అంతా లయమైపోతుంది. లం పృథ్వీ అంటేనే గుర్తు పెట్టుకుందాం మళ్ళీ. రత్నగర్భ, అన్ని రత్నాలు భూమిలోనే ఉన్నాయి. అన్ని రత్నాలు భూమిలోంచే తవ్వి తీస్తారు. మనం బతుకుతున్నామంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలన్నీ భూమి లాక్కొని మనకు ఏమేమి తినాలో, ఏమేమి కట్టుకోవాలో, ఏమేమి ఉంటే సుఖంగా ఉంటాం అవన్నీ ఇస్తుంది భూమి. మనం పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలోంచి వస్తున్నాయి. మిషన్లు కనిపెడుతున్నాం, వాటికి కావాల్సినవన్నీ కూడా భూమిలోంచి వస్తున్నాయి. ఏసీ అంటాం, ఇంకోటి అంటాం, అవన్నీ కూడా భూమి ఇస్తుంది. ఎవరెవరు అన్ని ఇస్తున్న భూమి మనలో కూడా ఉంది. ఆ భూమి అది మూలాధారం, దానికి అధిపతి వినాయకుడు. కాబట్టి మనకి ఏం కావాలన్నా సరే వినాయకుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ వినాయకుడిని గమ్ గణపతయే నమః అని జపం చేసుకోవచ్చు, అదే గమ్ గ్లౌం వర వరదాయ విజయ గణపతయే నమః అని చేసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇలాగా డైమండ్ షేప్లో పసుపచ్చ ఒక ఆకారాన్ని, ఒక కాగితాన్ని పెట్టుకుని దాని మధ్యలో చిన్న బ్లూ కలర్ చుక్క పెట్టుకుని దాన్ని చూస్తూ కూడా ఉంటే భయం పోతుంది. మనం చేసే పనుల మీద శ్రద్ధ వస్తుంది. ఇవన్నీ గుర్తుంచుకుంటూ ఈ వినాయక చవితికి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాస్టర్ పుట్టినరోజు నాడు మనందరం కూడా మళ్ళీ మాస్టర్ ఏ ఉద్దేశంతో అంటే వృద్ధి మీద స్వర్గావతరణ, మనుషుల్లో దైవత్వ జాగరణ, రోగరహితమైన జీవితము, ముసలితనం లేని జీవితము అని కలలు కన్నారో శంబళ ద గ్లోబల్ పవర్ సెంటర్ పెట్టారు, మిషన్ ఆర్కే పెట్టారు, ఇవన్నీ మేము ఖచ్చితంగా మేము సాధిస్తాం అని ఒక దీక్ష తీసుకుంటూ మళ్ళీ కొత్తగా ఇవాళ రీడెడికేట్ అవర్ సెల్ఫ్ టు ది కాజ్ ఆఫ్ ది మాస్టర్ అని విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ అనే ఒక దృఢమైన దీక్ష తీసుకుంటూ ఈ కార్యక్రమాలను మనం ఇంకా ఉత్సాహంగా చెయ్యాలి. మాస్టర్ మన మధ్య భౌతికంగా లేరు అనే బాధ ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే అంతటా ఉన్నారు, అందరిలోనూ ఉన్నారు, ఆయన అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నారు. అలాంటి ఇంకొకటి సులభంగా మీకు ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మౌనంలోకి వెళ్ళాలంటే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం మాస్టర్ ఇచ్చారు. దానివల్ల మౌనంలోకి వెళ్ళటమే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు జరుగుతాయి. మౌనంలోకి వెళ్ళాలి అనుకుంటే నాలో ఉన్న పరమాత్మకి నమస్కారము అని అనుకుంటే ఖచ్చితంగా మౌనంలోకి వెళ్ళిపోతాం. ప్రయత్నం చేసి చూడండి. దాంట్లో మీ అందరూ కూడా ఉత్తీర్ణులు అవుతారు, విజయం సాధిస్తారు. నాశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాత్ సమస్త సుఖినో భవంతు, లోకాత్ సమస్త సుఖినో భవంతు, లోకాత్ సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.